మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకున్నామండి. 11 వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాము. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి నుంచి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలు పరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు. ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురాని వెదగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావ మాయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృపాని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుతున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండు. బబులోనులో నీవలే నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం నీది కనుక నీవే నీ వాక్యంతో మాట్లాడమని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థపడుతున్నాం. మా మధ్యలో నీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచి మమ్మల్ని ఆదరించండి, హెచ్చరించండి, ప్రభా నడిపించమని యేసునామలి ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఆరంభించాము, చివరికి వచ్చేసాము. ఈ పత్రిక చివరిలోకి ఈ పత్రిక 5 ప్రాంతాల్లో ఉన్నవారికి రాశాడు. పొంతు, గలతియా, కప్పదూకి, ఆసియా, బితునియా అనే దేశాల్లో చెదిరిన వారికి, వాళ్ళు శ్రమలను బట్టి ఎరుసలేము నుంచి పక్క దేశాలకు చెదిరిపోయిన యూదులైన విశ్వాసులు వాళ్ళు. ఆ యూదులైన విశ్వాసులు యెరూషలేములో శ్రమలైనాయని పక్క దేశాలకు పక్క రాష్ట్రాలకు చెదిరిపోతే అక్కడ కూడా ఎక్కువయ్యాయి, అక్కడ కూడా ఎక్కువయ్యాయి, తక్కువ ఏమవ్వలేదు, డబుల్ అయిపోయాయి. ఎందుకంటే అప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్న కాలంలో రోమా సామ్రాజ్యానికి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో విపరీతమైన హింస, ఇబ్బందులు, క్రైస్తవులను జైల్లో వేయించడం, కొట్టడం, రకరకాల నియమాలు ఆరంభించడం చేశాడని. అంతేకాదు సమాజంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఎందుకనంటే వాళ్ళు రోమా ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దేవతలు వేరు, అట్లా అన్యులైన వాళ్ళ మధ్య జీవించినప్పుడు కూడా, ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు కూడా మనం కూడా చాలా ఆపోజిషన్ ఎదుర్కొంటాం, మీరు మత మార్పిడి చేస్తున్నారని. అలాగే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏదో కొత్త మతం తీసుకొచ్చారు మీరు అన్నట్టుగా. అలాగా చాలా హింస గుండా వెళ్తున్నప్పుడు సంఘం అంతా, అయితే వాళ్ళకి ఒక మాట, చాలా విషయాలు రాస్తున్నాడు. వాళ్ళని ఆదరించిన తర్వాత చాలా విషయాలు హెచ్చరిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. పరిశుద్ధ జీవితం గురించి, లోబడటం గురించి, ఆ శ్రమలు తప్పవు మనకి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. మనం చాలా సార్లు ఏం ఆలోచిస్తామంటే ప్రభు తీసేయి 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 అని అంటే ఆ శ్రమలు తప్పనిసరి, దాంట్లో గుండా వెళ్లాల్సిందే. ఎందుకు అనంటే అవి మనకే మంచి, మనల్ని ధన్యకరంగా చేస్తాయి. మనం యేసుక్రీస్తు ప్రభువారి శ్రమల్లో పాలైన వాళ్ళం అవుతాము. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం దేవుడు చేస్తాడు అనే విషయాలు చూసాం. అంటే ఒక విషయంలా చెప్పుకుంటే నా వల్ల కాదు శ్రమల నుంచి వెళ్ళటము, ఎట్లా జరుగుతుంది అది అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు. ఆయన అంటే దేవుడు కదా అని అంటే లేదు లేదు, చాలా మంది భక్తులు కూడా వెళ్ళారు అదే దారిలో, అదే ప్రాసెస్ లో, కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అవి మనల్ని ధన్యకరంగా చేస్తాయి కాబట్టి మేలు చేసి కీడనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎగ్జాక్ట్లీ అదే చేశారంట, మనకు మేలు చేసి ఆయన కీడనుభవించి వెళ్ళిపోయాడంట. మేలు చేసి కీడనుభవించడం అది చాలా మంచిదంట మనకి. కాబట్టి ప్రభు వారు ఈ వాక్యం ద్వారా 5వ అధ్యాయంలో ఇంకా మనకి ఒక రకమైన నూతన కోణంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే 1వ అధ్యాయంలో ఆదరణ, తర్వాత పరిశుద్ధత గురించి మాట్లాడతాడు, లోబడటం గురించి మాట్లాడతాడు, తర్వాత శ్రమ గురించి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎవరుంటారు? చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లో లేకపోతే సంఘాన్ని నడిపించేది ఎవరు? నాయకులు, ఆ పెద్దలైన వాళ్ళు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. అంటే ఆయన చాలా విషయాలు మాట్లాడతాడు, ఒకటే విషయం మీద చెప్పకుండా చాలా విషయాలు మాట్లాడి మళ్ళీ అన్ని ఒకదానికే కనెక్ట్ శ్రమల గురించి. అప్పుడు పెద్దల్ని హెచ్చరిస్తాను, ఆయన ఏమంటాడంటే, నేను కూడా మీలా పెద్దనే, నేను కూడా ఒక పెద్దనే ఈ సంఘంలో, నేను ఇక్కడ సంఘంలో పెద్దను, మీరు అక్కడ ఉన్న సంఘంలో పెద్దలు. సంఘంలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్, మనం న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధన, కొత్త నిబంధన ప్రకారం సంఘంలో ఎలాంటి నాయకత్వం ఉంటుందంటే, ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ కింద డీకన్స్ ఉంటారు. ఎల్డర్స్ అంటే వాళ్ళు పెద్దలు. యాక్చువల్గా గ్రీకు భాషలో ఈ పెద్దలు, తర్వాత పాస్టర్స్ అంటే సేవకులు అయిన వాళ్ళని, తర్వాత బిషప్స్ అనే ఈ పదాలు ఉపయోగించారు. వాస్తవానికి ఈ మూడు నాలుగు, ఇంకొక పదం ఉంటుంది, ఈ మూడు నాలుగింటికి అర్థం ఒకటే, వీళ్ళందరూ సేవకులేనంట. కాబట్టి కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే, సంఘంలో ఉండాల్సిన స్ట్రక్చర్ పెద్దలు, పెద్దల్నే సేవకులుగా అభివర్ణించారు. కాబట్టి పెద్దల్లో ఒకవేళ జాబ్ చేసుకుంటూ సేవ చేసే వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం కూడా ఉంటారు. ఒక్క పాస్టరే మొత్తం సంఘాన్ని లీడ్ చేయకూడదు, వాస్తవానికి చేసినట్టు కనపడుతుంది ఇక్కడ. కానీ అక్కడ పౌలు గారు అంటారు, ఏమంటారంటే, నువ్వు సంఘంలో పెద్దల్ని నియమించు, ఎందుకనంటే సేవ స్టార్ట్ అయింది, సేవ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది. కాబట్టి ఆయన వెళ్ళి సేవ చేశాడు, కొంతమంది ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని పెంచాడు. కాబట్టి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, తర్వాత సంఘాన్ని నడిపించాలి. కాబట్టి నాయకులైన వాళ్ళు అవసరము, తర్వాత వీళ్ళంతా అవసరం, స్ట్రక్చర్ కావాలి బాడీ అని. అంటే పెద్దలు ఉండాలి. మనకి ఇక్కడ ఏమని కనిపిస్తుంది అంటే, పాస్టరే సేవకుల్ని, పెద్దల్ని నియమిస్తారంటే పాస్టరే సంఘానికి మొత్తం హోల్ అండ్ సోల్ అని అనుకుంటాం, కానీ కాదు. కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే, ప్రెస్బిటోస్ అనంటే పెద్దలు, తర్వాత ఎవాంజలిస్టులు, తర్వాత కొంతమంది అందులో ఎవాంజలిస్ట్ కూడా ఉండొచ్చు, దాని అర్థం సేవకుడు అంటే పాస్టర్ గారు. వీళ్ళందరూ ఒకటే క్యాడర్లోకి వస్తారు, వీళ్ళందరూ ఒకటే క్యాడర్లోకి వస్తారు. ఆ ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఒక ఉదాహరణగా చెప్తున్నా, ఒక కాపరి ఉన్నాడు, ఒక నలుగురు ఐదుగురు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఆ నలుగురు సేవకులే, ఆ ఐదుగురు సేవకులుగా కొత్త నిబంధన వర్ణించింది. కాబట్టి అందుకనే ఈయన అపోస్తలుడైనా కూడా ఏమంటున్నాడంటే, నేను కూడా ఒక పెద్దనే అపోస్తలు, నేను అపోస్తలుడు అని ఇక్కడ చెప్పట్లా. అక్కడ ఫస్ట్ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడంటే, నేను అపోస్తలుడు అన్నాడు. మళ్ళా ఇక్కడ అపోస్తలు అంటే ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని డైరెక్ట్ గా చూసి, అంటే పంపబడ్డవాడు అని అర్థం వచ్చినా కూడా, ఐ విట్నెస్, డైరెక్ట్ గా చూసిన వాళ్ళని మాత్రమే అపోస్తలు అన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటూ, ఆయనతో ఉండి, ఆయనను డైరెక్ట్ గా చూసిన వాళ్ళని, ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళని మాత్రమే అపోస్తలు అన్నారు. సో కాబట్టి అపోస్తలని ఎవరి విపరీతి వాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదు అక్కడ. అందుకని వీళ్ళు మాత్రమే అపోస్తలు, అపోస్తల బోధల యందు అని ఆ వాక్యం రాయబడ్డు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు అని చెప్పాడు, ఎందుకనంటే అప్పుడు వాళ్ళ టీచింగ్స్ మాత్రమే వ్యాలిడ్, అంటే వాళ్ళు చెప్పింది మాత్రమే దాన్ని ఏమంటారు, నమ్మకమైంది. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభుని చూశారు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారంటే, నేను కూడా పెద్దనే, నేను కూడా మీలాంటి పెద్దనే. సంఘంలో పెద్దలు ఉంటారు, తర్వాత డీకన్స్ ఉంటారు. డీకన్స్ అంటే పరిచారకులు, పరిచారకులు అంటే అంటే ఈ సంఘం స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే కొంచెం అర్థం కావాలని. పరిచారకులు అంటే ఇప్పుడు స్టీఫెన్ ఒక పరిచారకుడు అంటే ఈ పరిచారకుడు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అని అంటే సంఘంలో చిన్న చిన్న పనులు చేస్తారంట. ఆ చాపలు ఎత్తడం, మైక్ సెట్ చేయటం, భోజనాలు పెట్టడం, లేకపోతే ఏ పనైనా కూడా ఈ పరిచారకులు చేస్తారు, పరిచారకుల పని అది. ఆ స్టీఫెన్ అనే వ్యక్తి ఆ భోజనం పంచడానికి ఒక 7 ఎన్నుకున్నారు, ఆత్మతో నిండిన వారిని, విశ్వాసంతో ఉన్నవారు. అంటే సంఘంలోనే నార్మల్ పనులు చేయటానికే డీకన్స్ కు అలాంటి క్వాలిఫికేషన్స్ అవసరమైతే, మరి ఎల్డర్స్ కి తర్వాత సేవకులైన పాస్టర్స్ కి, సేవకులైన ఈ ఎల్డర్స్ కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం? అందుకనే తిమోతి రాసిన పత్రికలో పౌలు చాలా చక్కగా వర్ణిస్తాడు, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి, సాత్వికుడై ఉండాలి, అంటే నమ్రతత్వంతో ఉండాలి, తన పిల్లల్ని అదుపులో పెట్టుకునేవాడై ఉండాలి, ఆ తర్వాత వాక్యాన్ని చక్కగా బోధించేవాడై ఉండాలి, ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించేవాడై ఉండాలి. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. ఇవన్నీ కలిగి ఉన్నోళ్ళు వాళ్ళని పెద్దలుగా చేయొచ్చు, వాళ్ళని సేవకులుగా నియమించవచ్చు అని అంటాడు. ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో కొన్ని పదాలు డిఫరెంట్ డిఫరెంట్ గా వాడారు. ఇప్పుడు పరిచారకుల్ని ఏమంటారు అంటే హిందీలో సేవకులు అంటారు, అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ పనిచేసే వాళ్ళు, సేవ చేసే వాళ్ళని. మరి పెద్దల్ని వేరే రకంగా అభివర్ణించారు, అంటే దాని అర్థం ఒకటే కానీ డిఫరెంట్ గా ఉపయోగించారు. సింపుల్ గా చెప్పాలంటే పెద్దలు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవాళ్ళు, వాళ్ళు ఒకటే ర్యాంక్ కిందికి వస్తారు, వాళ్ళు కలిసి పనిచేస్తారు. అందుకనే సంఘంలో వన్ మ్యాన్ షో ఉండకూడదు, అది బిబ్లికల్ కాదు. వన్ మ్యాన్ షో ఎక్కడైతే ఉందో దట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్ ఆఫ్ షెపర్డింగ్. అది సరి అయినటువంటి సేవ కాదు. న్యూ టెస్టమెంట్ ప్రకారం మల్టిపుల్ లీడర్షిప్ ఉండాలి సంఘంలో. సంఘంలో నలుగురు ఐదుగురు పెద్దలు ఉన్నారనుకోండి, ఒక కాపరి ఉంటాడు అందులో, సో కాబట్టి ఓ 2 కూడా ఉండొచ్చు. అలాగా ఈ 3, 4, 5 కలిసి ఒక్క నిర్ణయం తీసుకుంటారు, కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి సంఘం గురించి ఆలోచిస్తారు, కలిసి ఒక ఏక నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప పాస్టర్ గారు ఏ చెప్తే అందరూ సైలెంట్ గా విని కూర్చోవటం, ఆయన ఏ చెప్తే అది నడిపించడం, మిగతా వాళ్ళు ఎవరి ఆలోచనలు తీసుకోకపోవటం, సంఘ నాయకులైన మిగతా ఎల్డర్స్ కలిసి మాట్లాడుకోకపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సంఘానంతటి నడిపించేది ఈ పెద్దలు, ఈ పెద్దలు తర్వాత ఈ పాస్టర్ గారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళందరూ సేవకులే. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే విషయం గానీ చాలా చోట్ల విషయాలు మాట్లాడేవన్నీ మనకి ఈజీగా అర్థం అవుతాయి. ఏమంటాడంటే నేను కూడా మీలాంటి పెద్దనే అంటూ ఏమంటాడంటే క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఏ శ్రమలైతే చూశాడో, ఏ శ్రమల గుండా వెళ్ళాడో వాళ్లకు, వాటికి మేమే సాక్షులం. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభు ఏ శ్రమల గుండా వెళ్ళాడో మేము కూడా చాలా అనుభవించాం శ్రమలు. జైల్లో వేశారు, మమ్మల్ని కూడా కొట్టారు, మమ్మల్ని కూడా తిట్టారు. ఆ శ్రమలు మా జీవితంలో కూడా జరిగాయి అని చెప్తూ, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఓ రోజు రాబోతున్నారు, అందులో ఆ మహిమలోకి మేము పాలివాళ్ళం. అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము ఉంటాము మహిమలో. కాబట్టి నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీలో పెద్దల్ని. ఏమని హెచ్చరిస్తున్నారు? పెద్దలకు హెచ్చరికలు ఎందుకు అనంటే, ఎందుకనంటే సంఘంలో సేవ చేసేది పెద్దలు, పాస్టర్ గారే. కాబట్టి ఒకసారి చూద్దాం ఏమి హెచ్చరిక ఇచ్చాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సును మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దానిని కాయుడి. అంటే ఫలవంతంగా సేవ చేయొద్దంట. ఎవరు చెప్తున్నారని లేకపోతే ఎవరైనా ఆర్గనైజేషన్ కింద ఉన్నామని ఆ ఒత్తిడి కింద చేయాల్సిన అవసరం లేదు. రెండవది, నాకు నేనుగానే ఒత్తిడిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒత్తిడిగా అంటే అమ్మ వెళ్ళాలి కదా, మళ్ళీ విజిటింగ్ చేయాలి కదా, ఇదంతా చూసుకోవాలి కదా, ఏదో బలవంతంగా పరిచర్య చేయకూడదు. ఎవరో చేపిస్తున్నట్టు ఏదో మనం చేస్తున్నట్టు ఇష్టం లేకుండా చేయొద్దంట పరిచర్య. ఇది నాయకులైన వాళ్ళకి, సేవకులైన పెద్దలకి, పాస్టర్లకి ఆయన హెచ్చరిస్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు పెద్దలు కాబట్టి, మీరు సేవకులు కాబట్టి మీరు బలవంతంగా పరిచర్య చేయొద్దు. దేవునికి ఇష్ట ప్రకారంగా చేయాలి. ఒకటి, దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలి. అంటే దేవునికి ఎట్లా ఇష్టమో ఈ సేవ అనేది వాక్యంలో రాసింది కాబట్టి ఆ ప్రకారంగా చేయాలి మనం. దేవునికి ఏది సేవలో అన్ని మనిష్టాలు నడవు. సేవ దేవుంది కాబట్టి దేవుడు ఎలా చేయమన్నాడు ఆయన చిత్త ప్రకారం చేయాలి. కాబట్టి చాలా మంది కూడా మనం బయట ఆలోచిస్తే, బయట మనం సేవ చూస్తే అంత వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తుంది కొన్నిసార్లు, కొన్ని చోట్ల. అంటే దేవునికి ఇష్టం ఏముండదు అక్కడ. దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా నడిచే సేవ అది చాలా దూరంగా ఉంటుంది. దేవునికి ఇష్టానుసారంగా చేయాలంట సేవ. అంతేకాకుండా మనము కూడా ఇష్టంగా చేయాలంటదండి. దేవుని సేవను చాలా ఇష్టంగా చేయాలి, ఆనందంగా. ఇంకో చోట్ల కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమిచ్చారంటే ఆనందంగా చేయాలంట. ఏదో భారంగా ముఖం అంతా ఏడుపు ముఖం పెట్టి ఎందుకు చేస్తున్నాను రా అన్నట్టు చేయకూడదంట. చాలా ఆనందంగా ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి. దేవునికి ఇష్టానుసారంగా మనం ఇష్టపడి సంతోషంతో దేవుని సేవ చేయాలంట. ఇంకొకటి, ఎలా చేయకూడదు అది కూడా చెప్పాడు ఇక్కడ. వాళ్ళ హెచ్చరికలో ఎలా చేయాలి, ఎలా చేయకూడదు చెప్పాడు. ఎలా చేయాలంట, ఎలా చేయకూడదంట, ఎలా చేయకూడదనంటే దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో. అంటే ఎలా చేయాలి అంటే మళ్ళీ ఇంకో పాయింట్ ఇంక్లూడ్ చేశాడనే, సిద్ధ మనస్సు, రెడీ, ప్రిపేర్డ్ మైండ్ ఉండాలంట. మంచి మనస్సుతో చేయాలంట, సిద్ధపడాలంట, మన మనసును సిద్ధం చేసుకుని చేయాలంట. ముందేం చేయబోతున్నామో ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ దేవునికి ఏది ఇష్టమో చూస్తూ మంచి మనసుతో చేయాలంట. దుర్లాభాపేక్ష అంటే డబ్బుల కోసం చేయొద్దంట సేవ. సింపుల్గా చెప్పాలంటే దుర్లాభాపేక్ష అంటే దుర్లభాన్ని అపేక్షతో చేస్తారంట. అంటే సింపుల్గా రాశారు అది, హిందీ ట్రాన్స్లేషన్లు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. డబ్బుల కోసం మీరు చేయొద్దు అంటే పెద్దలు కూడా డబ్బులు ఆశిస్తారా అని అంటే వాళ్ళు సేవకులు, అందుకనే అంటున్నాడు ఆయన. మీరు డబ్బుల కోసం చేయొద్దు సేవ. వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు ఏమవుతాయి, వీళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు ఏమవుతాయి అని సేవ చేయకూడదు. మరి సేవకుడు సేవ చేసిన దానికి ఆయన ఏమంటారు, ఆయనకు తగిన దాన్ని నాకు తెలుగులో రావట్లేదు, తగిన మూల్యానికి తగిన జీతానికి అర్హుడు కాదా? జీతం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, దానికి తగిన దానికి అర్హుడు కాదా? అవును, అర్హుడే. ఆయన పనిచేసిన దానికి, ఆయన సేవ చేసిన దానికి ఆయనను ఏమంటారు సన్మానించాలి, ఆయనకు ఇవ్వాలి అనేది దేవుని వాక్యమే చెప్తుంది. కానీ సేవకులకు కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, సేవ ఎందుకోసం చేస్తున్నావు? పెద్దలైన వాళ్ళకు కూడా హెచ్చరిక, సేవ ఎందుకోసం చేస్తున్నాము? డబ్బులు వస్తాయనా? అక్కడికి ఇక్కడికి వెళ్తే ఎవరైనా ఏమైనా ఇస్తారనా? అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన ఎవరైనా ఇస్తారని చూస్తున్నామా? అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటాయి. కొన్నిసార్లు సేవకుల జీవితాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి. కొంతమంది ఏమనుకుంటారంటే అందరు సేవకులు అట్లే సార్, అందరూ ఉండరు వాస్తవానికి. అలా కనిపిస్తారు మనకి, కానీ అందరూ ఉండరు అలాగా. ఎందుకంటే చాలా నిక్కచ్చిగా జీవించే సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవుని కోసం మీరు డబ్బులు ఇచ్చినా తీసుకోరు వాళ్ళు, మీరు డబ్బులు ఇచ్చినా రివర్స్ పంపించేస్తారు మీకు. అలాంటి సేవకులు కూడా ఉన్నారు. కాబట్టి పెద్దలైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు ఎవరైనా సరే, డబ్బులు వస్తున్నాయి ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్తే వస్తాయి, వీళ్ళ దగ్గరికి వెళ్తే వస్తాయి, ప్రార్థన అయిపోయాగానే బైబిల్ తెరిచి ఈయన ఏం పెడతాడో బైబిల్లో అని ఆయన చూసి, ఈయన ఇంకా పోడని ఈ విశ్వాసులు చూసి, అమ్మాయిని ఎప్పుడు డబ్బులకు వస్తే వస్తాడని ఆ పాస్టర్ గారిని నిందించి, వీళ్ళు వాళ్ళని నిందించడం, వాళ్ళు వీళ్ళని నిందించడం. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా ఇష్టపడి సేవ చేసేటప్పుడు దేవుని చిత్త ప్రకారంగా అందులో లోభత్వం ఉండదు. అని అంటే డబ్బు పిచ్చి ఎక్కడ ఏ డబ్బులు వస్తాయి అని ఉండదు. చాలా మంది, కొంతమంది పాస్టర్లు ఎట్లా ఉంటారంటే, కొంతమంది సేవకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, బ్రదర్ చెప్పండి బ్రదర్, అసలు ఏంది ఎవరు ఇవ్వట్లేదు, అసలు ఏంది ఇది దశంభాగాల గురించి చెప్పు అమ్మో, ప్రతి మెసేజ్ లో దశంభాగం గురించి చెప్తారు కొంతమంది అయితే. వాళ్ళు బైబిల్ ఎప్పుడు నేర్పిస్తారో, వాక్యం ఎప్పుడు నేర్పిస్తారో అర్థం కాదు. కానీ కొంతమంది సేవకులు ఏ ప్యాసేజ్ తీసుకున్నా సరే, ఏ ప్యాసేజ్ అయినా తీసుకో, బైబిల్లో నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఏ ప్యాసేజ్ నుంచి ఆయన ప్రసంగం చేసినా కన్క్లూజన్ లో దశంభాగాల గురించి చేస్తారు. మరి అది ఏమి రోగమో అది అర్థం కాదు. కానీ అది చాలా దుర్మార్గత, మంచిది కాదు, ఆరోగ్యకరమైన బోధ కాదు. అది సంఘం అంతా పాడైపోతుంది. సంఘానికి ఈజీగా అర్థం అవుతుంది, సంఘానికి ఈజీగా అర్థం అవుతుంది, నోరు మూసుకుని కూర్చుంటారు మళ్ళీ స్టార్ట్ చేసేది. నేను కాబట్టి దుర్లాభాపేక్షతో చేయకూడదు సేవ. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి వాళ్ళ అని వాళ్ళని పీక బిసికేయద్దు. అయితే రెండు రకాలుగా ఉండాలి. ఇక్కడ ఇద్దరికి చెప్తున్నాడు పైన, అక్కడ కింద కూడా మనం చూస్తే విశ్వాసులైన వాళ్ళకంటే చిన్నలారా అని అంటాడు. అందరి విశ్వాసులకి అది అర్థం అవుతుంది అని అర్థం వస్తుంది. రెండవది యువకులకు లేకపోతే యవనస్తులైన వాళ్ళకు కూడా అని అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి పైన ఏమంటున్నాడంటే, ఈ దుర్లాభాపేక్ష ఉండకూడదు, సిద్ధ మనసుతో చేయాలి. దేవుని సేవకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, ఫుల్ టైమ్ లో ఉన్నా లేకపోతే ఏమంటారు జాబ్ చేస్తూ పరిచర్య చేస్తున్నా కూడా ఎలాంటి మనస్తత్వం ఉండాలంటే త్యాగపూరితమైన జీవితం ఉండాలి. అంటే ఎట్లా బ్రదర్ మరి ఎట్లా బతుకుతారు ఏంటి అని అంటే, మరి సేవకుడు ఎట్లా అవుతాడు ఆయన, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తే ఎలా బతుకుతాడని? దేవుడు పోషిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు అయ్యని చూసుకుంటాడు. ఇక్కడ రెండు హెచ్చరికలు కనపడలేదా మనకి? అంటే ఇటు సేవకులకు మొట్టమొదటి హెచ్చరిక, నువ్వు డబ్బుల కోసం పరిచర్య చేయొద్దు, డబ్బును ఆశించొద్దు, డబ్బుల కోసం అటు ఇటు తిరగొద్దు, డబ్బుల్ని అడుక్కోవద్దు, డబ్బులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర ఏంది టైం అయింది ఏంది డబ్బులు పంపించలేదు, 1వ తారీఖు ఫోన్ చేసి అడుగుతారు కొంతమంది, ఏంటి పంపించాడమ్మా దశమగా లేవి అటు డైరెక్ట్ గా అడుగుతారు వాళ్ళు. కొంతమంది అయితే ఫోన్ చేసి ఏంది 1వ తారీఖు అయింది ఇంకా పంపించలేదు, మామూలుగా ఫీజులు కట్టాలి. అది చాలా పెద్ద తప్పు, అది మంచిది కాదు. అది సేవకులకు ఆరోగ్యకరమైన అసలు కానీ కాదు, అసలు సేవకులు అలా ఉండాల్సిన విషయమే కాదు అని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఎందుకనంటే అంత ఈ సంఘము ఈ పొంతు గలతియా కప్పదోకియా ఆసియా బితునియా అయిన 5 ప్రాంతాల్లో చెదిరి ఉన్న యూదులైన విశ్వాసులు ఇంత శ్రమల గుండా వెళ్తున్నా కూడా వాళ్ళని ఆదరించి చాలా విషయాల్లో ఆజ్ఞాపించిన తర్వాత నాయకులకు లాస్ట్ క్లాస్ ఇద్దరికి ఉంటది, అంటే విశ్వాసులకి అందరికి కలిపి చెప్తా ఉంటాడు. కానీ అందులో సేవకులకు కూడా హెచ్చరికలు ఉంటాయి. అంత శ్రమంలో ఉన్నా కూడా వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారా అని అంటే బహుశా అయి ఉండొచ్చు, అందుకనే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని. కాబట్టి అంటే ఇచ్చేవాళ్ళు ఎట్లుండాలంట, అంటే విశ్వాసులైన వాళ్ళు హృదయపూర్వకంగా ఆనందంతో దేవునికి ఇస్తున్నామనే ఉద్దేశంతో ఇవ్వాలంట. ఆ తీసుకునే వాళ్ళు ఎట్లుండాలంట, నాది కాదు ఇది, ఇది దేవుంది, దేవుని పరిచర్య ఇది అని ఎక్కడేమొస్తాయో అని ఆశించకుండా ఉండాలంట. ఇద్దరికి ఇచ్చేస్తారు దేవుడు. అటు సేవకులకు హెచ్చరిక, ఇటు విశ్వాసులకి హెచ్చరిక ఇస్తాడు. అంటే మేము కొంతమంది గింజుకొని ఇస్తారు, ఏదో మొహం ఇటు పెట్టి అబ్బా ఇప్పుడు ఇవ్వాలా, అబ్బో ఎంత ఇవ్వాలి, ఏమివ్వాలి, కొత్త నిబంధనలు ఏమి దశం భాగాలని ఎక్కడ రాయబడలేదు. ఎంతైనా ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు, కొత్త నిబంధనలో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అందుకని చాలా మంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇచ్చినా పర్లేదు, దాంట్లో ఏమి అదేం లేదు. అది పాత నిబంధనలో ఉన్న యూదుల ధర్మశాస్త్రంలో చెప్పబడిన ధర్మశాస్త్ర విధి, అది మందిరం యొక్క విధి కాబట్టి అది న్యూ టెస్టమెంట్ లో అప్లై అవ్వదు. ఒకవేళ దశంభాగాలు ఇచ్చినా తప్పేం లేదు కానీ దశంభాగమే ఇవ్వాలని లేదు. అక్కడ 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. ఒక అంటే మేము చెప్పుకోవడానికి కాదు, మీకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్తాను. ఏంటంటే నేను ఇచ్చేటప్పుడు దశంభాగం కంటే ఎక్కువ ఇస్తాను నేను, ఎందుకంటే సేవకులైన వాళ్ళు కూడా చెప్తే మీకు కూడా కొంచెం ఎంకరేజ్ గా ఉంటుందని చెప్తున్నాను. అంతే తప్ప చూపించుకోవడానికి కాదు. నేను దశంభాగమే కాకుండా దశంభాగం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాను నేను దేవునికి ఇవ్వటంలో. ఏం బ్రదర్ సేవకులు కూడా ఇస్తారా అని అంటే సేవకులు ఇవ్వాల్సిందే, సేవకులు కూడా ఇవ్వాలి. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుర్లాభాపేక్షతో సేవ చేయకూడదు. మా నార్త్ ఇండియాలో ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా సేవకుడు ఏంటంటే ఈయనకు బోల్డ్ అని డబ్బులు వస్తాయి, ఏదో సంస్థలో పనిచేస్తుంటాడు, ఎక్కడి నుంచి వస్తుంటాయి ఈయనకి అమ్మో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి దగ్గర అనుకోడు. మళ్ళీ సౌత్ నుంచి వచ్చారంటే వాడు అంటే ఏమంటే మనం గుడిసెలో జీవించినా కూడా వీడి దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకుంటారు. ఎంత దుర్మార్గత అర్థం కాదు. అసలు పడుకోవడానికి బెడ్ లేకున్నా కూడా ఆ సేవకుని ఇంట్లో వీడి ఇంట్లో బోల్డ్ అని పైసలు ఉన్నాయని అనుకుంటారు. ఎంత దుర్మార్గత అది, అదో రకమైన విశ్వాసం. విశ్వాసుల్లో కూడా చాలా సేవకుల్ని చీప్ మెంటాలిటీతో చూడటం అనేది అదొక దుర్మార్గత. అంటే వాళ్ళు ఏదో పరిగిమాలినోళ్ళు, ఏమీ లేక సేవకు వచ్చారు అని చూసే దుష్టత్వం కొంతమంది విశ్వాసుల్లో ఉంటుంది. చాలా చీప్ మెంటాలిటీ, అది కూడా మూర్ఖత్వమే. అందుకని ఇద్దరికి ఇస్తాడు దేవుడు హెచ్చరిక. అదేం కాదు, సేవకులే వాళ్ళే కాదు విశ్వాసుల్లో కూడా ఇలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి మళ్ళా సేవకులు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టు ఉండక మందుకు మాదిరిగా ఉండడి. మీరు ఎట్లుండాలంటే మొత్తం అధికారం చెలాయిస్తూ మొత్తం కంట్రోల్ పెట్టుకున్నట్టు, ఏదో మొత్తం ప్రభువులు అయిపోయినట్టు, దేవుళ్ళు అయిపోయినట్లుగా మీరు వ్యవహరించకూడదు. ప్రభు అయినట్టుండక అనంటే దేవుడు ఎట్లా శాసిస్తాడో సంఘాన్ని అట్లా సేవకులు చేయకూడదంట. చాలా మంది ఎట్లుంటారంటే మొత్తం అసలు ఫుల్ కంట్రోల్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంటారు. అది టూ మచ్. అది ప్రభువులాగా అసలు ఒక దేవునిలాగా అధికార మొత్తం ఒక అధికారం చెలాయించే వాళ్ళగా, అంటే అధికారం ఇచ్చాడు దేవుకు సేవకులకి, అది వేరు, ఆ అధికారం వేరు, ఆ హెచ్చరించే అధికారం, వాక్యంలో నుంచి బోధించి గద్దించే అధికారం, తర్వాత పాపం చేస్తే హెచ్చరించే అధికారం, అది ఉంటది. అది ఎవరు నార్మల్ విశ్వాసకు కూడా ఉంటది, సేవకులైన వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటది, అదేం కాదు. కానీ ఒక ప్రభువులాగా వ్యవహరించకూడదు. పోలెన్సోల్ నేను ఒక్కనే ఈ సంఘానికి అంతా ఇంకెవ్వరు లేరు, తర్వాత నేను చెప్పిందే వినాలని తానాషాహి, అంటే తానాషాహి అంటే వన్ మ్యాన్ షో, తర్వాత మల్టిపుల్ లీడర్షిప్ లేకపోవటం, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలా చేయకూడదు అని చెప్తున్నాడు. ప్రభువునైనట్టు ఉండకూడదు. నీకు ఏదైతే మంద అప్పగించబడ్డదో, ఏదైనా చిన్న సమూహం, ఐదుగురో పదిగురో ఈ 30 మందో 40 మందో సంఘంలో, వాళ్ళని ఎట్లా చూసుకోవాలంటే ఏదో ప్రభువులా చూసుకోవద్దు. మీరు ఏదో ప్రభువు కంట్రోల్ చేస్తున్నాడు మీరు చేయొద్దు, ప్రభువు అధికారం చేస్తున్నాడు మీరు చేయకూడదు. ఎట్లా చేయాలంట, వాళ్ళకు మాదిరికరంగా ఉండాలంట. అబ్బా ఈ అన్నం చూసి నేర్చుకోవాలబ్బా, ఎంత చక్కగా జీవిస్తాడో, ఎంత చక్కగా బోధిస్తాడో, ఎంత చక్కగా ఆయన లైఫ్ ఉంటుందో, ఎంత చక్కగా వాళ్ళ భార్యను ప్రేమిస్తాడో, ఎంత చక్కటి దీనత్వమో, అబ్బా ఈ అన్నం చూసి నేర్చుకోవాలయ్యా, ఈ అన్నను బట్టి నేను మారానబ్బా, ఈ అన్నను బట్టి నేను నా జీవితంలో మార్పులు వచ్చాయి అన్నట్టుగా మనం జీవించాలంట. మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే అన్ని విషయాల్లో మోడల్గా ఉండాలి. ప్రసంగం చేసినా, లేకపోతే జీవితం జీవించినా, వాక్యాన్ని చదివినా, ప్రార్థన చేసినా, మనం ఏదైనా ఇవ్వటంలో, తర్వాత భయభక్తులు కలిగి జీవించటంలో, సేవ చేయటంలో, త్యాగపూరితమైన జీవితంలో, ప్రేమించటంలో, సహనంలో, అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలి. సేవకులైన వాళ్ళు మాదిరికరంగా లేకపోతే అసలు వాళ్ళని సేవకులు ఎందుకని అంటారు? అసలు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆ ఎల్డర్స్ సేవకులైన వాళ్ళ యొక్క ఏమంటారు క్వాలిఫికేషన్స్, అవి నిజంగా సేవకునిగా ఒక వ్యక్తిని నియమించాలి అనంటే, పెద్దగా నియమించాలి అనంటే, సేవకుడు పెద్దను ఒకటే పదం ఉపయోగించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే అదే రకంగా కొత్త నిబంధన ఉపయోగించబడ్డది కాబట్టి. సేవకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళను నియమించాలంటే అలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంట. బోల్డ్ అని క్వాలిఫికేషన్స్ పెట్టాడు. ఎలాంటివి? ఫస్ట్ అయితే మార్మన్స్ ఉండాలి, మిగతా అన్ని తర్వాత ప్రార్థన, వాక్యం, సువార్త ప్రకటించేవాడు, బోధించేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు, సహనం కలిగిన వాడు, సొంత ఇంటిని పరిపాలించేవాడు, చక్కగా కష్టపడేవాడు, ఇద్దరు భార్యలు ఉండకూడదు, తాగిపోతుండకూడదు, ఇలాంటి ఉండకూడదు, అలా అంటూ ఉండకూడదు. అబ్బో పెద్ద లిస్టు. సేవకులు ఇప్పుడు ఏదో అయిపోయింది, ఆ దేవుడు పిలిచాడండి వచ్చేసాం, లేకపోతే అది కూడా ఉండదు. కొంతమంది పాపం పిలిచాడని కూడా చెప్పరా, మాకు సమర్పించుకున్నామండి, మేము మంచిగా అనిపించిందండి వచ్చేసాం మేము సేవకి అని అంటే ఎందుకు వచ్చావు అని అంటే అర్థం కాదు. ఇదేదో బాగుంటది, ఆ చదువుతా ఉంటే పెద్ద మాకు బుర్ర పాడైపోయింది అనవసరంగా, ఇక్కడైతే ప్రశాంతంగా అటు ఇటు తిరగచ్చు, అక్కడ ఇక్కడ పోయి తిరగచ్చు, తర్వాత ఎవరు ముచ్చులు చెప్పచ్చు, వాక్యం చెప్పచ్చు, చాలా అందరు ఆదరిస్తారు, చప్పట్లు కొడతారు. ఎందుకు ఆ సేవ? సేవ అందుకు కాదు. చాలా మందికి మారు మనసు లేని వాళ్ళు కూడా సేవకు వచ్చారు, కాలింగ్ లేకుండా కూడా, పిలుపు లేకుండా కూడా సేవకు వచ్చిన వాళ్ళు ఓ వేల మంది ఉంటారు. మనకు తెలియదు ఆ విషయం. దేవుడు న్యాయమైన తీర్పు దినాన బయటికి తీసుకొస్తాడు. అందుకనే వాళ్ళు మాదిరిగా ఉండాలి. ఇంకోటంట, పై విచారణ చేసేవాళ్ళలాగా ఉండాలంట. మన మధ్యలో ఒక గుంపు ఉంటే ఆ గుంపుని సంఘం అంటాం కదా, ఒక ఐదుగురు పదిగురు 30, 40, 50, 100, 200 వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి అధికారులుగా ఉండకూడదు, ఏదో పెత్తనం చేస్తున్నట్టు పెత్తనం చేయకూడదు, కానీ పర్యవేక్షకులుగా ఉండాలంట. పై విచారణ చేయటం అంటే సూపరింటెండెంట్, పర్యవేక్షకులు. పర్యవేక్షకులు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఏం జరుగుతుంది ఇక్కడ, అంత జరుగుతుందా కరెక్ట్గా, పర్లేదా, ఏంటి ఇక్కడేంటి అక్కడేంటి అని జస్ట్ పై విచారణ చేసేవాళ్ళలాగా ఉండాలంట సేవకులు. అంతే తప్ప టూ మచ్ కంట్రోలింగ్, టూ మచ్ ఏమంటారు ప్రభువులాగా వ్యవహరించకూడదు. అది దేవుని సంఘం, దేవుడు పరిపాలిస్తాడు, అది దేవుని సేవ, దేవుడే సెంట్రాలిటీ సంఘానికి, క్రీస్తు శరీరం, క్రీస్తు హెడ్ సంఘానికి, సేవకులు కాదు హెడ్, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. మన ఇష్టం వచ్చినట్లు సంఘాన్ని చేయటానికి సేవకులకు అధికారం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి, అయ్యో కొన్ని చోట్ల విన్నాను నా గుండె చెదిరిపోయిన అసలు, ఏదో కొంచెం వివాదం అయిందనుకుంటా, పాస్టర్ గారికినో మన ఈ సేవ ఏదో విశ్వాసులకి కొంతమందికి, ఆ పాస్టర్ గారు విపరీతమైన బూతులు తిడుతున్నాడంట ఆ వ్యక్తిని, బూతులు డైరెక్ట్ గా కొట్టడానికి వస్తున్నారంట, నీ మీద కేసు వేస్తాం అంటున్నారంట. వాయ్యో ఆయనేం సేవకుడు, కేసులు కొట్లాటం బూతులు, మీరే చెప్పండి అసలు అన్యులకి మారు మనసు పొందని వాళ్ళకి మనకి తేడా ఉంది? ఆ పైపెచ్చు సేవకుడికి నార్మల్ విశ్వాసులకు తేడా ఉంది? సేవకులు నార్మల్ విశ్వాసులకే అప్లై ఇవన్నీ, అలాంటప్పుడు సేవకునికి ఎట్లాంటి ఎలా ఎంత ఎత్తులో జీవించాలి? కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి మనిషిగా భూమి మీదకి వచ్చి మన కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, ఒక్క చూపులో అందరినీ బూడిద చేయగలిగినటువంటి సామర్థ్యం దేవుడికి ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. మౌనంగా భరించాడంట మీ సంఘ జైలు తప్ప తర్వాత అని కూడా అనలే, ఆయన నేచరే సాత్వికమండి. మాకు ఒక ఏమంటారంటే దీన్ని క్షమించండి, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకు కొత్త విషయం నాకు అర్థమైంది. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే ఆయన సాత్వికుడు, ఆయన సైలెంట్ గా ఉన్నాడు, గొర్రె బొచ్చు కత్తిరిచ్చు అని ఇదితో మౌనంగా ఉన్నట్లు, చాలా మౌనంగా ఉన్నాడు అంటే సాత్వికంగా ఉన్నాడు, వాళ్ళు కొడుతుంటే తిడుతుంటే తంతుంటే బూతులు ఉమ్మేస్తుంటే చాలా మౌనంగా ఉన్నాడంట. ఎందుకు అని మనం ఆలోచిస్తే చాలా సార్లు ఏమనుకుంటా తెలుసా, మనం ఏమనుకుంటా తెలుసా, మన పాపాల కోసం అలా చేశాడు, మన పాపాల కోసం, ఎస్ మన పాపాల కోసం చేశాడు. కానీ ఒక ఒరిజినాలిటీ మనం అర్థం చేసుకోవాలి, ఏంటిదంటే దేవుని స్వభావంలోనే సాత్వికం ఉందంట. ఆయన దేవుడుగా ఆయన అట్లా పాపాల కోసం చనిపోవాలి కాబట్టి అట్లా అనుభవించాడు, కానీ లేకపోతే అసలు ఇరగొట్టేవాడే అని అనుకోకూడదు. ఎందుకనంటే దేవుని స్వభావంలోనే దీనత్వము సాత్వికం అనేది ఇన్బిల్ట్, అది ఆయనలో ఉందది, కాబట్టి ఆ దీనత్వాన్ని ప్రదర్శించాడు. కేవలం మన పాపాల కోసం చనిపోతున్నా కాబట్టి మౌనంగా కాదు, అలాంటప్పుడు 4000 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశాడు, దీనత్వాన్ని ప్రదర్శించలేదా, సాత్వికాన్ని దీర్ఘశాంతాన్ని చూపించలేదా మన పట్ల? కాబట్టి వాళ్ళు మాదిరిగా ఉండాలి సేవకులైన వాళ్ళు కూడా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అంట, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏమిస్తారంట, వాడబారని మహిమా కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు చెప్పడా మళ్ళా కాపరి విషయానికి వచ్చాడు అంటే, ఈ పెద్దలకి ఏం చెప్తున్నానంటే, సేవకులైన వాళ్ళకి షెప్పడింగ్ చేయాలి, మీరు చక్కగా మందను కాయాలి అని చెప్తూ ప్రధాన కాపర్ వస్తాడు ఒకరోజు, మీ అందరికీ కాపరైన కాపర్లందరికీ కాపరి, విశ్వాసులందరికీ కాపరి, ఆయన ప్రధాన కాపరి. వాస్తవానికి రియల్ షెప్పర్డ్, అసలు నిజమైన పాస్టర్ ఎవరంటే ఆయన. అంటే మనం లోకల్ లాంగ్వేజ్ చెప్తున్నాను ఈ మాట, అంటే ప్రధాన కాపరి ఆయన వస్తాడు, ఆయన వాడబారని మహిమా కిరీటం ఇస్తాడంట. ఆయన ద్వారా కిరీటం పొందుతాము. ఎలా చేస్తే సేవ చూడండి, ఆయన ఇష్ట ప్రకారంగా మన ఇష్టంతో చేయాలంట మనం సేవ. తర్వాత మంచి మనసుతో, సిద్ధమైన మనసుతో చేయాలంట. ఎలా చేయకూడదు, తర్వాత బలవంతంగా చేయకూడదంట, డబ్బుల కోసం చేయకూడదంట, మోడల్గా ఉండాలంట. విచారణ, పై విచారణ చేసే వాళ్ళలాగా, పర్యవేక్షకుల్లాగా ఉండాలి కానీ అధికారుల్లాగా వ్యవహరించకూడదు అని అంటున్నా. అలా చేస్తే వాడబారని మహిమా కిరీటం మనకు సేవకులైన వాళ్ళకు దొరుకుతుందంట, లేకపోతే అసలు దొరకదు. సేవ పోతుంది, కిరీటం పోతుంది. ఏమీ ఆశించలేం ప్రభా, నేను అక్కడ సేవ చేశాను కదా, ఈడ సువార్త ప్రకటించాను కదా, అది చేశాను కదా, ఇది చేసావు కదా అంటే దేవుని చిత్తానుసారంగా చేయలేదు. నువ్వు మొహం ఇటు పెట్టుకుని ఏదో ఏడుపు మొహంతో చేసావు, ఆనందంతో చేయలేదు. అంటే భారం ఉంటుంది ఆత్మల పట్ల, కానీ నీళ్లు కారుస్తాం ఆ విషయం గురించి మాట్లాడటం. ఏదో బలవంతంగా చేయకూడదు, బలవంతంగా చేసావు నువ్వు, పై విచారణ చేయకుండా నా మందని ఇష్టం వచ్చినట్లు నువ్వు పెంచావు. వాళ్ళ గాయాలైతే కట్టలేదు, వాళ్ళని ఇరగొట్టావు నువ్వు, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు హ్యాండిల్ చేసి వాళ్ళని పాడు చేసావు నువ్వు అని దేవుడు కోపగించుకున్నాడు. ఇది నా సంఘం, నేను సొంత రక్తం ఇచ్చి కొనుక్కుంటే అసలు నిన్ను అట్లా నా సంఘాన్ని ఎందుకు పాడు చేసావని సేవకులకు తీర్పులు ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఆయన కాళ్ళ మీద పడి ఏ విధంగా మనం ఉన్నామో ఆలోచించాలి. అది ఎవరైనా సరే, అంటే మేము సేవకులం కాదని సైలెంట్ గా ఉండకూడదు. సేవకులు అవబోతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, సేవలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని దేవునికి మనం సమర్పించుకోవాల్సిందే, పశ్చాత్తాపడాలి, మన సేవను పరిశీలించుకోవాలి. చిన్నలారా అంటున్నాడు, అంటే ఇక్కడ సేవకులు సారీ విశ్వాసులు రావచ్చు, అక్కడ ఉన్న యూత్ అంటే డీకన్స్ కూడా రావచ్చు. డీకన్స్ అంటే ఆ సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, యవనస్తులైన వాళ్ళు, లేకపోతే సంఘాన్ని అంతటిని కూడా సంబోధిస్తుండవచ్చు. ఎందుకంటే నేను చాలా పెద్ద ఆయన కదా, ఒక 80 సంవత్సరాలు ఉంటాడేమో, 90 ఉంటాడేమో, 70 ఉంటాడేమో తెలియదు కానీ ఆ సమయంలో పేతురు గారు. అందుకనే చిన్నలారా అని అంటున్నాడు వాళ్ళందరినీ, మీరు పెద్దలకు లోబడి ఉండు. అంటే యవనస్తులకి, ఆ సంఘస్థులకి, అందరికి ఏం చెప్తున్నాడంటే, పెద్దలు ఇప్పుడు పెద్దల క్లాస్ అయిపోయింది కదా, ఇప్పుడు విశ్వాసులకు చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులకు హెచ్చరిక, పెద్దలకు హెచ్చరికలు, సేవకులైన వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసులైన వాళ్ళకి ఏమిస్తున్నాడంటే, మీరు పెద్దలకు లోబడి ఉండాలి. అక్కడేమో మీరు ఇష్టం వచ్చినట్లు చేయకూడదు, సంఘంతో సంఘాన్ని ఇష్టం వచ్చినట్లు హ్యాండిల్ చేయకూడదు, బలవంతంగా చేయకూడదు అని చెప్పాడు అక్కడ. ఇక్కడ విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు వాళ్ళకు లోబడి ఉండాలి. ఎంత కాంట్రాస్ట్ అని, ఎంత కాంట్రాస్ట్ గా ఉంది, ఎంత విరోధ భాష అని అంటారు దాన్ని, యాక్చువల్ గా వ్యతిరేకంగా ఉంది. అక్కడ సేవకులకు మీరు ఇది ఇచ్చేయద్దు అంటున్నాడు, విశ్వాసులకు మీరు ఇలా ఉండకూడదు అంటున్నాడు, ఇలా ఉండాలి అంటున్నాడు. అంటే ఎలా ఉండాలంట, లోపడి ఉండాలి. నేను ఇక్కడ వరకే క్లోజ్ చేస్తాను. మీరు లోబడి ఉండాలి అంటే వాళ్ళు ఏ బ్రదర్ లోబడి ఉండాలంటే దాని అర్థం ఏంది బ్రదర్? ఇప్పుడే మీరు అన్నారు కదా ఆయన అధికారంగా ఉండకూడదు అని. అంటే చాలా సార్లు నాయకులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు సంఘంలో మల్టిపుల్ లీడర్షిప్ లో ఉండి అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుని కలిసి ప్రార్థించి కలిసి చక్కగా పరిచర్య చేస్తుండేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని డిసిషన్స్ చేస్తారు, చక్కగా నడిపించడానికి సంఘాన్ని రకరకాల మీటింగ్స్ కానీ ఏదో ఒకటి పెడతారు, ఎలా చేస్తారు మనం వినాలి. అది నువ్వెంత, అసలు నువ్వేది నాకు చెప్పేది, అసలు నువ్వెవరివి అని ఎదురు తిరగకూడదు. సంఘ పెద్దలైన వాళ్ళకి, సేవకులకి చాలా మంది ఎదురు తిరుగుతారు, కోపం వస్తుంది. సార్ గారికి ప్రసంగం ఇవ్వకపోతే కోపం వస్తుంది. మన నార్మల్ విశ్వాసులైన వాళ్ళకి కొన్నిసార్లు అసలు నాకు ఎందుకు ఇవ్వడిన ప్రసంగం అని లోపల రగిలిపోతుంటది వాళ్ళకి. నాకెందుకు ఇవ్వడు అసలు, కొట్లాట కూడా వెళ్తారు, తాళ్ళు కూడా పట్టుకుంటారు, తిడతారు, ప్రసంగం నుంచి వెళ్ళిపోతారు. అలా చేయకూడదు, లోబడి ఉండమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల కింద ఉన్నాడు, ఎంతకాలం ఉండాలో అంతకాలం వాళ్ళకు లోబడ్డాడు. అక్కడ పెద్దలైన వాళ్ళకు కూడా లోబడ్డాడు. 30 సంవత్సరాలు రాగానే ఎందుకండి ఆయన సేవకు వచ్చాడు? అంతకు ముందే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్ని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. యూదుల సంస్కారం అది. ఫిజికల్ గా కూడా మెంటల్ గా కూడా ఆలోచిస్తే మంచి మెచ్యూరిటీ 30 సంవత్సరాలు వస్తుంది. సన్హెద్రిన్ సభకి అర్హులు అవుతారు 30 సంవత్సరాలు. అది యూదుల నియమం, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధి. అది లోబడ్డాడు, అన్ని విషయాల్లో లోబడ్డాడు. మనిషి లాగానే అన్ని విషయాల్లో లోబడ్డాడంట. తల్లిదండ్రులకు లోబడ్డాడు, పని చేశాడు, తర్వాత ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ప్రకారం లోబడ్డాడు అన్ని విషయాల్లో. మనం ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తామంటే చాలా సార్లు ఆయన చెప్పేది ఎందుకు వినాలి నేను? ఆయన ఏంది అసలు లోబడాలి? నిజంగా లోబడ్డామా లేదా అని ఎట్లా తెలుస్తుందంటే తెలుసా అండి, చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకురండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులైనడి. ఇక్కడ వరకు చెప్తాను, చూడండి, ముగిచ్చేస్తున్నాను. అంటే లోబడడం అన్నాడు. ఈ లోబడటం ఎలా తెలుస్తుందండి, నిజంగా లోబడ్డామా లేదా? నిజంగా లోబడటం అంటే ఏంటి అసలు అని అంటే ఏంటి అంటే సింపుల్, లోబడటం అంటే ఏం లేదు, దీన మనస్సు కలిగి ఉండటం. లోబడటం అంటే ఏంటంటే దీన మనస్సు కలిగి ఉంటాం. దీన మనస్సు కలిగి ఉండటం అంటే ఏంటంటే లోబడి ఉంటాం. లోబడ్డ వాళ్ళంటే తప్పకుండా దీన మనస్సు కలిగి ఉంటారంట, సాత్వికమైన మనస్సు ఉంటుందంట, నమ్రత ఉంటుందంట, వాళ్ళు తగ్గింపు ఉంటుందంట. వాళ్ళు తగ్గింపు లేదు కానీ లోబడతారంటే అది అది విచిత్రం, మరి అది ఆపోజిట్. వాళ్ళు ఖచ్చితంగా తగ్గింపు సాత్వికమై ఉన్నాయంటే తప్పకుండా వాళ్ళు లోబడతారంట. మీకు విషయం తెలుసా అండి, లోబడడం గురించి పత్రిక మొత్తం 4-5 సార్లు రాశాడని. ఒకటి, అధికారులకు లోబడమన్నాడు, ఇంత కష్టంలో, ఇంత పర్సిక్యూషన్లో, ఇంత హింసలో కూడా. తర్వాత యజమానులకు లోబడమన్నాడు, భార్య భర్తకు లోబడాలని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే పెద్దలకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. అటు సంఘంలోనైనా, ఇటు ఇంట్లోనైనా, బయటనైనా పెద్దలైన వాళ్ళు ఏదైనా చెప్తే వినాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే చెప్పాలి వాళ్ళకి, ఇది వాక్యానికి వ్యతిరేకం అండి, నేను చేయలేనని. వాక్యానికి వ్యతిరేకం లేకుండా ఏ విషయాలు చెప్పినా అన్ని విషయాలు లోబడాల్సిందే, లోబడాల్సిందే. వాళ్లే దీనులంట, వాళ్లే దీన మనస్సు కలిగిన వాళ్ళంట. అలాంటి దీన మనస్సును అలంకరించుకోవాలంటే మనం లోబడాల్సిందే. ఎందుకో దీనంగా ఉండకుండా ఎదిరిస్తే ఏమవుతుంది, అప్పుడు వాళ్ళ దేవుడే వాళ్ళని ఎదిరిస్తారంట. ఏమండి నేను లోబడను, అస్సలు భర్తకు భార్య లోబడను, మనం అధికారులకు లోబడము, యజమానులైన వాళ్ళకి బాసులకు లోబడము, ఏమంటారు సేవకులైన వాళ్ళకి పెద్దలకు లోబడము, మేము తల్లిదండ్రులకు లోబడము అని అంటే మనం ఎవరమంట, మనం
అహంకారులు అంట. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరైతే లోబడతారో, ఎవరైతే తగ్గించుకుంటారో, సాత్వికం కలిగి దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళ మీదనంట దేవుని అనుగ్రహము కుమ్మరిస్తాడంట. ఆయన కృపను అనుగ్రహించును. ఇందులో మంచి ట్రాన్స్లేషన్ అయింది అది పదం. ఆయన కృపను ఇస్తాడంట, కుమ్మరిచ్చేస్తాడంట. ఎందుకనంటే ఏ సమయంలో హెచ్చించాలో దేవుడికి తెలుసు అంటే, ఇప్పుడు ప్రసంగం ఇవ్వలేదని అసలు గగ్గులు పెట్టుకోవద్దు. ఏ సమయంలో ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ఏ సమయంలో సరే పాస్టర్ గారు అన్యాయం చేశారు, దేవుడు అన్యాయం చేయడుగా. ఇక్కడ దేవుడు వరవిచ్చిన పూజ రాపినట్టు అది కాదు, అక్కడ జరగదు, అదేదో సామెత. ఒకవేళ ఆయన చేసినా కూడా దేవుడు ఆయనని శిక్షిస్తారు కదా, మనకేంది ప్రాబ్లం? తగిన సమయం ఉంది హెచ్చిస్తాడట. అందుకనే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సులై ఉండాలి. దీన మనస్సు లోబడి ఉండటం వేరు వేరు కాదు. దీన మనస్సు ఉంటే ఖచ్చితంగా లోబడతాడంట. లోబడ్డ వాళ్ళ జీవితంలో దీన మనస్సు ఖచ్చితంగా ఉంటదంట. బ్రదర్ నేను అన్నింటిలో లోబడుతున్నాను కానీ ఏదో దీన మనస్సు కనపట్లేదంటే అది లోబడటం కాదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకున్నాం, విశ్వాసులు ఎట్లా ఉండాలో, సేవకులు ఎట్లా ఉండాలో ఇక్కడ చెప్పబడ్డది. కాబట్టి ఈ విషయాలను ఆలోచిస్తూ వాక్యానుసారంగా మనల్ని మనం సమర్పించుకుని ప్రార్థించుకున్నాం.
చక్కటి అభివృద్ధి అలాగే